ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే, కొన్ని వేల మానవ జన్మలు ఎత్తి ఉంటాం మనం. అనేక రకాలైనటువంటి బంధుత్వాలతో మనం జీవించాం. ప్రతి జన్మలోనూ మనకివే బాధలు. కొత్త బాధలే ఉండవు మనకి. ఉంటే ఆరోగ్యం గురించి బాధ ఉంటుంది, లేకపోతే పిల్లల గురించి బాధ ఉంటుంది, లేకపోతే ఆర్థికమైనటువంటి బాధ ఉంటుంది. ఈ బాధలు ప్రతి వాడికి వాడి స్థాయిలో ఉంటాయి. ప్రతి జీవితంలో కూడా రాజాధిరాజుల దగ్గర నుంచి చెట్టు కింద అడుక్కునేవాడి వరకు ఒకటే ప్రాబ్లం. కొంతమందైనా సాహసం చూపించి ఈ 1.5 సంవత్సరాలు మేము మా గురించి ఆలోచించము, మా బాధల గురించి ఆలోచించము, ఇది తప్ప ఇది కాదు ఇంకోటి ఉంటుంది, ఇంకోటి కాదు ఇంకోటి ఉంటుంది, లేనిది ఆవిడికి బాధలు. 24 కోట్ల సంవత్సరాల తర్వాత లభించేటటువంటి ఈ అరుదైన అవకాశాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. నాకు కావలసిన వాళ్ళ గురించి నేను వెతుక్కుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను మీ బాధలు నాకు అనవసరం, మీ బాధలకి అంతు లేదు. ఈ బాధ కాకపోతే ఇంకో బాధ వస్తుంది, ఏమీ బాధ లేకపోతే నాకేమీ బాధ లేదనే బాధ పట్టుకుని వస్తారు. నీకు తెలియదేమో, మాకు ఇదివరకు కాలేజీ ప్రిన్సిపాల్ అనేవాడు, ప్రాబ్లం లేకపోతే నన్ను నిద్ర పట్టదు రామకృష్ణ అనేవాడు. ఇందుకు సార్ మీరు అనవసరంగా ఫలానా వాళ్ళని తిరుగుతారు, ఇందుకు సార్ మీరు వాళ్ళ జోలికి వెళ్తారంటే వెళ్ళకపోతే ఎట్టాయా, మరి ప్రాబ్లం ఉండాలి కదా రాత్రి నిద్రపోవాలంటే. చేపలు అమ్ముకునేవాళ్ళు రోజు సముద్ర పొడ్డున చేపలు పట్టుకుని రాజప్రసాదం పక్కన ఉన్నటువంటి రాజమార్గం నుంచి మార్కెట్కి వెళ్ళి అమ్ముకుంటూ ఉండేవారు. ఒకరోజు తుఫాను వచ్చింది. రాజప్రసాదం దగ్గర కోట గోడల దగ్గర ఉన్నప్పుడు కాపలావాడు దయ్యం తెలిచేవాళ్ళని మీరు వర్షంలో తుడుస్తారండి, పక్కన దాచుకోండి లోపల. రాజ ఉద్యానవనం ఉంది అక్కడ, కాస్త పదరిళ్ళు అవి ఉన్నాయి, చిన్న చిన్న అవుట్ హౌసెస్ లా కట్టి ఉన్నాయి, అక్కడ పడుకోండి మీరు ఇవాళకి అన్నాడు. పాపం వాళ్ళ నిద్ర రాలే. వాళ్ళ లీడర్, ఎలా మీకు ఎవరికైనా నిద్ర పట్టిందా అని అడిగాడు. లేదు, మాకు ఎవరికి నిద్ర పట్టలేదు అన్నాడు చేపలు అమ్ముకునే వాళ్ళు. నాకు నిద్ర పట్టడం లేదన్నాడు లీడర్. మరి ఏం చేద్దాం దొరా అన్నాడు. ఏం లేదు, పక్కనే కొలనుంది కదా, మన తట్టల మీద నీళ్లు చల్లుకుని ఆ తట్టను మన ముక్కు దగ్గర పెట్టుకుంటే మనం నిద్రపడుతుందన్నాడు. ఇందుచేత చేపల కంపు అలవాటైపోయింది, సువాసనలు నచ్చవు, నిద్రపట్టదు. మన పరిస్థితి అది. నేను చాలా స్పష్టంగా ఏ విధమైనటువంటి మాటలలో తేడా తీసుకురాకుండా చెప్తున్నా, నాకు ఈ 1.5 సంవత్సరాలు ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉంటూ వాళ్ల బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తూ నాకు చాలా ఉత్తరాలు వస్తూ ఉంటాయి. మాస్టర్ మీరు చెప్పేదేంటి, మా వాళ్ళు చేస్తోంది ఏంటి అని. నేను చాలా ఆనందిస్తున్నాను, నేను ఇది చెప్తున్నానో నాకు తెలియదే అని. వాళ్ళ ఆచరణ కానీ వాళ్ల బాహ్య జీవితంలో జరుపుతున్నటువంటి జీవిత విధానం కానీ నేను అలా చెప్పినట్టు నాకు గుర్తులేదు. కానీ నాకు వచ్చే ఉత్తరాలు మాత్రం నాకేం చెప్తున్నాయంటే వాళ్ల ప్రవర్తన అలా ఉంది అని. నా మాటలు విన్న వాళ్ళు బాహ్య జగత్తులో చేస్తున్నటువంటి ప్రవర్తన ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఓహో నా మాటలకు ఇలాంటి అర్థాలు కూడా ఉంటాయా, అసలు అదే అర్థం కరెక్టేమో, నేను మారిపోతే బాగుంటుందేమో చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ నేను మారను, ప్రశ్నే లేదు. ఐ విల్ నాట్ చేంజ్. మీరు మారితే నాతో పాటు తీసుకుపోతా. కండిషన్ చెప్పాను నేను, మిమ్మల్ని మీరు ఎక్కడున్నారో అక్కడున్నటువంటి పరిస్థితుల్ని వదలాల్సిన పని లేదు. నెంబర్ 1, ఇక్కడ ఏ విధమైనటువంటి లోటు వచ్చినా నేను సహించను. మీరు ఎక్కడున్నారో అక్కడ బీ నార్మల్, డోంట్ బీ అబ్ నార్మల్. ఆధ్యాత్మిక జగత్తులో నిన్న 3 విద్యల గురించి మాట్లాడుకున్నాం మనం, సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య. ఈ 3 విద్యలు మీ శ్వాసే అని కూడా చెప్పాను నేను నిన్న. మీరు ఎక్కడుంటే శ్వాస పీల్చుకోకుండా ఉంటారో నాకు చెప్పండి. బాత్రూంలోనా, స్నానం చేస్తున్నప్పుడా, భోంచేస్తున్నప్పుడా, సినిమా చూస్తున్నప్పుడా, చుట్టాలింటికి వచ్చినప్పుడా, నచ్చని చుట్టాలింటికి వచ్చినప్పుడా, నచ్చిన చుట్టాలింటికి వచ్చినప్పుడా మీరు శ్వాస పీల్చుకోకుండా ఎప్పుడు ఉంటారు? మీరు శ్వాస పీల్చుకోకుండా ఉన్న రోజు మీరు కనీసం ఇంట్లో ఉండనివ్వగలరు, తోసి పారేస్తారు బయటకి. అంచేత శ్వాసే ఆ 3 విద్యలు అని మీకు చెప్పినప్పుడు, రాజవిద్య రాజగృహ యోగంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి త్రయ విద్య అని మీరు చెప్పినప్పుడు, మీరు ఏం చేస్తున్నారు అన్నది అనవసరం కదా. మీరు జపం చేస్తున్నారా, తపస్సు చేస్తున్నారా, ప్రాణాయామం చేస్తున్నారా, యజ్ఞాలు చేస్తున్నారా, అదంతా అనవసరం. వీలుంటే ఇక్కడికి వస్తారు, వీలుంటే ఇంట్లో జపం చేసుకుంటారు, వీలుంటే ఇంట్లో జపం చేసుకోరు. ఇవాళ ది స్పీచ్ అద్భుతం మాస్టర్, ఈ రికార్డు అందరికీ పంపిస్తాం మేము. వీలు పట్టం లేదు అంటే జపం మానేసి చాలా సంతోషం. వీలుంటే అంటే అర్థం ఏంటి అంటే, మీరు ఎంత ప్రయత్నించినా, తల్లకిందులుగా తపస్సు చేసినా సాధన చేసుకోవటానికి వీలు లేని రోజులలో సాధన మానేయమంటున్నా నేను. అంతే తప్ప టీవీలో ఏదో మంచి సినిమా వస్తుంది కదా సాధన ఎక్కొట్టేద్దాం, ఆ ఉద్దేశంతో నేను చెప్పటమే. జాగ్రత్త, నేను చాలా స్పీడ్గా సెప్టెంబర్ నుంచి మొదలెట్టబోతున్నానని చెప్పాను నేను. ఆ స్పీడ్ మీరు తట్టుకోవాలి అంటే మీ బాహ్య జీవితంలో ఒడిదొడుకులు ఏమాత్రమూ రాకూడదు. ఫస్ట్ కండిషన్ చెప్పండి అందరికీ. ఇక్కడ విన్నవాళ్ళు బయట వాళ్ళకి ఏం చెప్తున్నట్టు నాకేం అనిపించటంలే. చెప్పకపోతే నష్టపోయేది మీరిద్దరు. ఎందుకంటే మీకు అర్థం కాదు నేను ఏం చెప్తున్నా. ఒకరోజు రాలేదనుకోండి, ఇక్కడ ఓ సెషన్స్కి రాలేకపోయారనుకోండి, వరుసగా 20 రోజులు రాలేకపోయారనుకోండి, ఇక్కడ ఏం చెప్పబడుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా మీకు? నా స్టూడెంట్స్తో చెప్తూ ఉంటాను నేను, మాస్టారు 10 రోజులైంది నేను రాలేదు కాలేజీకి, ఏదో కారణం చెప్తారు వాళ్ళు. మరి కాలేజీలో ఏమైందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఎంత సిలబస్ కవర్ అయింది, ఎన్ని పాఠాలు చెప్పబడ్డాయి? ఇక్కడ కూడా మీరు అది చేసుకోవాలి. కానీ అది చేసుకున్నటువంటి వాడు దయచేసి నేను చెప్పనివి నేను చెప్పినట్టు మాత్రం ప్రచారంలోకి తీసుకురాకండి. నా అదృష్టం బాగుండి అన్ని టేప్ అవుతున్నాయి. నేనేం చెప్పాను అది టేప్లోనే ఉంటుంది కదా. మరీ నా గొంతుకు మార్చేసి మీరు నాలాగే మాట్లాడేసి మీ ఇష్టం వచ్చింది టేప్ చేసేసి నేనే చెప్పాను అనకుండా ఉంటే ఇంటిలో ఇష్టం లేని వాళ్ళకి మీరు సాధన చేస్తున్నారు అని తెలియాల్సిన పనే ఉందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీరు పోజు కొట్టడానికి తప్ప, మీరు చాలా గొప్ప వ్యక్తులు అని సమాజంలో పోజు కొట్టడానికి తప్ప. నేను చాలా మందిని చూస్తాను, 10 మంది ఉన్నప్పుడు వాడు కళ్ళు మూసి కూర్చుంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కళ్ళు మూసుకున్న వాళ్ళ మనసుకు సరిపట్టలేదని నాతో చెప్తూ ఉంటారు. పోజులు కొట్టబాకండి. ఈ లాస్ట్ 1 మంత్, 1 ఇయర్, ఈ ఫ్యూ ఇయర్స్, ఫ్యూ మంత్స్ టు బి ఎగ్జాక్ట్, 18 మంత్స్, నటన వద్దు. మీకు ఇష్టం ఉంటే చేయండి, ఇష్టం లేకపోతే ఎవడు బలవంతం పెట్టాడు మిమ్మల్ని? ఎవడితో పెట్టింది బలవంతం మిమ్మల్ని? ఎందుకంటే నేను చెప్తున్నాను అంటే ఆ వచ్చిన ఉత్తరాలు చూస్తే నాకు చాలా బాధేస్తుంది. బాధ్యత రాహిత్యము ఆధ్యాత్మికత కాదు. బాధ్యత ఉంటే బాధ్యత నిర్వర్తించాక మాత్రమే భగవంతుడు. పాండురంగుడు మహత్యం చేశారు కదా, పాండురంగం వచ్చాను తల్లిదండ్రులకి కాళ్ళు కొడుతూ ఉంటాడు. పెద్ద బాస్ వచ్చాడు, ఏం చేశాడు? బయట నుంచి ఉన్నాడు, ఇటీవలక విసిరేశాడు. భగవంతుడు కాదు ముఖ్యం, మీ బాధ్యత ముఖ్యం. ఆ బాధ్యత విస్మరించినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికతకి పనికిరారు. ఎందుకో అర్థం చేసుకోండి మీరు. కారణం ఏంటో అది అర్థం చేసుకుంటే మీ బాధ్యతలే మీకు సాధన అవుతాయి. మీ బాధ్యతలే మీకు ఆధ్యాత్మిక జగత్తులో పైకెక్కటానికి మెట్లవుతాయి. ఇంచేత బాధ్యతలు మీరు నిర్మించుకున్నవి కాదు. బాధ్యతలు ప్రకృతి మీ అనేక జన్మల కర్మ సంబంధాన్ని బ్యాలెన్స్ చేసి ఈ జన్మలో మీరు ఈ విధమైనటువంటి కార్యకారణ సంబంధం ఉంది కనుక ఈ బాధ్యతలు మీ నెత్తి మీద పడ్డాయి. అనారోగ్యవంతమైనటువంటి పిల్లవాళ్ళు కావచ్చు, విసిగించే అత్తగారు కావచ్చు, ఏడిపించే ఆడబడుచు కావచ్చు, నెత్తి మీద పెట్టుకునేటటువంటి భర్త కావచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కావచ్చు, ముందు మీరు దాన్ని స్వీకరించటం నేర్చుకోండి. అది నేను చెప్పేది. మీరు దాన్ని స్వీకరించలేకపోతే ఆధ్యాత్మిక జగత్తుకు మీరు పనికిరారు. ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. దాని నుంచి పారిపోవటానికి మీరు ప్రయత్నించకండి. మొన్న కాలేజీలో కూర్చుని ఉన్నా నేను, మా ప్రిన్సిపాల్ కబుల్ చేశారు, ఒంగోలు నుంచి ఎవరో మిమ్మల్ని కలవటానికి వచ్చారు. ఈ మధ్య నేను మా డిపార్ట్మెంట్ లో ఉండటం లేదు, ఇంకో డిపార్ట్మెంట్ లో పోయి కూర్చుంటున్నాను. సరే, ఆయన వచ్చాడు. గత 4 ఏళ్లుగా నా భార్యకి నాకు పట్టం లేదు కనుక భార్య అల్లరి ఉంది, నాకు తెలియదు కరెక్ట్ ఏం చెప్పాడు. పిల్లలు నన్ను రానివ్వటం లేదు ఇంట్లో మాస్టారు. కాకువాడిలో మీరు ఏదో ఆశ్రమం పెట్టారట, ఇంకా జీవితాంతం నేను అక్కడే ఉంటాను. నేను చాలా ఆనందించాను. ఇంకంటే ఆయన చూశాను నేను, నడుము ఉండిపోయింది. విక్రించడం నేను చెప్పటం లేదు, వృద్ధాప్యాన్ని కళ్ళు కనిపించటం లేదు, మాట వణుకుతోంది. ఆశ్రమాన్ని సేవ చేస్తాడు ఆయన. ఇంట్లో భార్యకి చేయలేకపోయాడు, ఇంట్లో పిల్లలకి చేయలేకపోయాడు, పిల్లలెవరికి ఆయన సేవ కలలేదు. ఆయన సేవ మాత్రం మన కాకవాయ ఆశ్రమానికి కావాలి. నన్నే రానివ్వటం లేదే వాళ్ళు, నిన్నేం రాణిస్తారన్నాను. అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. యోగ విద్య మీరనుకున్నట్టు ప్రపంచం నుంచి పారిపోవటం కాదు. చాలా గర్భరోగం ఒకటి ఈ ఆధ్యాత్మిక జగత్తులో వచ్చి పడింది. ఎలా దూరి పడిందో నాకు తెలియదు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య తెలియదు ఎవడన్నాడో ఆ మాట. శంకరాచార్య వారి నోట్లో వారు మాట పెడతారు కానీ సందర్భ శుద్ధి లేకుండా పెడతారు. ఏ దిక్కు చూసినా బ్రహ్మే, బయట బ్రహ్మమే, లోపల బ్రహ్మమే, అన్ని చోట్ల బ్రహ్మమే. సర్వమావృత్య తిష్టతి, అన్నిటినీ ఆవరించుకుని ఉంటుంది ఆ బ్రహ్మము అని చెప్పినప్పుడు ఈ జగత్తు బ్రహ్మం కాకుండా ఎలా పోతుంది? వాట్ నాన్ సెన్స్! ఉపనిషత్తులో చెప్పింది ఇది. తైత్రి ఉపనిషత్తులో చెప్పాడు, కుడివైపు బ్రహ్మ, ఎడంవైపు బ్రహ్మ, నీ లోపల బ్రహ్మ, నీ బయట బ్రహ్మ, నీ జుట్టు బ్రహ్మ, నీ గొంతుక బ్రహ్మ, నీ పళ్ళు బ్రహ్మ, నీ ఇసగ బ్రహ్మ, దోమ బ్రహ్మ, అంతా చెప్పేస్తా నోటితో, కానీ అంత భ్రమ. మరి అంతా భ్రమ అయినప్పుడు మీ బాధ కూడా భ్రమ అంటే మరి అది మాత్రం భ్రమ కాదు, మీ బాధలు మాత్రం భ్రమ కాదే, ఈ బాధలు మాత్రం చాలా నిజం. ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే అది తప్పింది. ఈ జగత్తును దయచేసి వదిలిపెట్టకండి, ఈ జగత్తే సర్వము. ఈ జగత్తు నుంచే మీరు ఆ బ్రహ్మాన్ని తెలుసుకోగలరు, కానీ ఈ జగత్తును వదిలేసి మీరేమీ తెలుసుకోలేరు, ఏమీ తెలుసుకోలేరు. అసంభవం అది. స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా, ఎక్కడి నుంచో మిమ్మల్ని మీరు తెలుసుకోమని మొదట చెప్పేది అందుకు. మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి నేను ఇచ్చినటువంటి క్లూ, నేను ఇచ్చింది ఏం కాదు, అది ఋషులు ఇచ్చినటువంటి క్లూ ఏంటి అంటే వేదాలు. వేద విజ్ఞానం తెలియకుండా ఆత్మజ్ఞానం రాదు, ఆధ్యాత్మిక జ్ఞానం రాదు, యోగ విద్య రాదు. దానికి నేను చెప్పాను కూడా నిన్న కారణాలు. వేద విద్య అంటే సూర్యుడే, సూర్యుడి యొక్క జ్ఞానం నీకు తెలిస్తే, సూర్యుడి వల్ల మారేటటువంటి శ్వాస యొక్క జ్ఞానం నీకు తెలిస్తే, సూర్యుడు మీలో అగ్నిగా దాగి ఉన్నటువంటి జ్ఞానం నీకు తెలిస్తే, సూర్య చంద్రాగ్ని విద్యలు నీకు తెలిస్తే అది యోగ విద్య. కానీ యోగ విద్య నేర్చుకోవటానికి మీరు ఆశామాషిగా కబుర్లు వింటే రాదు. మీరు నిజంగా యోగులు అవ్వదలుచుకున్న వాళ్ళని చెప్తున్నాను, నేను వినదలుచుకున్నవాళ్ళు ప్రతిరోజు రావచ్చు వినొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నిజంగా నా మాటలు విని యోగ విద్యలోకి అడుగు పెట్టదలుచుకున్నటువంటి వాళ్లకు నేను చాలా సీరియస్ గా సలహా ఇచ్చేది ఏంటంటే, నేను చెప్పిన ప్రతి దాన్ని మీది అయ్యేంత వరకు మీరు దాన్ని నెమరేసుకోవాలి. ప్రతి విషయం ప్రతిరోజు నేను చెప్పింది మీరు మననం చేసుకోవాలి. మననం చేసుకున్న తర్వాత అది మీ సొంతం అయిపోవాలి. అది మళ్లీ మళ్లీ నేను ఆ కబుర్లు చెప్పడానికి సెప్టెంబర్ 15 తర్వాత నాకు టైం ఉండదు. నేను రిపీట్ చేయను, రిపీట్ చేసే టైం ఉండదు. నేను చెప్పుకుంటూ చేసుకుంటూ పోతా, రెండు చేసుకుంటా. అప్పుడు అప్పుడు మాత్రమే మీరు నా స్పీడ్ అందుకోలేకపోతే నేను బాధ్యుని కాదు. ఏంటి నేను మీ నుంచి కోరుకుంటున్నది, మొట్టమొదట మీ ఆలోచనలు వదిలేయండి వాళ్ళ నుంచి. స్టాప్ థింకింగ్. మీరు ఆలోచించకండి మీ భవిష్యత్ ఏంటి, మీ పిల్లల భవిష్యత్ ఏంటి, మీ ఆరోగ్యం యొక్క భవిష్యత్ ఏంటి. మీరేమైపోతారు, మీరేం ఆలోచించినా జరిగేదే జరుగుతుంది తప్ప మీరేమీ మార్చలేరు. వాలిని బాణం వేసి చంపాడు రాముడు, ఆ బాణంతోనే చచ్చాడు కృష్ణావతారం. వాళ్ళు తప్పించుకోలేదు కర్మని, మీరేం తప్పించుకుంటారు. అవతార పురుషులే కర్మను తప్పించుకోలేరు. ఎటువచ్చి వాళ్ళు ఏం చేయగలరంటే ఆ కర్మని కావలసినట్టు మౌనం చేసుకుని దాన్ని 10 మందికి ఉపయోగపడేటట్టు చేసుకోగలరు. మనం ఎవరికి ఉపయోగపడకుండా చేసుకోగలం, అంతే తేడా. అంతేత మొట్టమొదట ఆ ధైర్యం తెచ్చుకోండి. ప్రకృతి మీ వల్ల నడవటం లేదు, సమాజం మీ వల్ల నడవటం లేదు, ఈ సొసైటీ మీ వల్ల నడవటం లేదు, మీ జీవితాలు మీ కంట్రోల్లో లేవు. కాస్త కాలు తిమ్మిరెక్కితే మీరు కాలు కడపలేరు, మిగతా సంగతులు ఎందుకు. తిమ్మిరెక్కింది కాలు కలపండి చూస్తాను, నేను గిలగిల్లాడతారు, విలువలాడిపోతారు, అదే మీ కంట్రోల్లో లేదు. మీరేమంటారు, మీ జీవితాన్ని కంట్రోల్ చేసేసుకుంటాం, మా పిల్లల భవిష్యత్తు కంట్రోల్ చేసేసుకుంటాం, ఏమీ చేయలేరు మీరు. ముందు అది ఆధ్యాత్మ విద్యకి మొదటి మెట్టు. ముందు అది నేర్చుకోండి. మీరు ఆలోచించటం మానేయండి. మీరు మరి ఆలోచించటం మానేస్తే ఏం చేయాలి, చేయవలసింది చేయండి, చేయదలచినది కాదు చేయవలసినది చేయండి. తేడా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా చేయదలచినది మీరు అనుకుంటున్నది, చేయవలసినది ప్రకృతి మీ చేత చేయిస్తుంది. ప్రకృతి మీ చేత ఏం చేయిస్తుందో దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. కొన్ని వేల జన్మల బట్టి ఈ జన్మలో కూడా ప్రకృతి అసలు మనకి ఏం చెప్తోంది అనేది ఏమింట మానేశాం మనం. మనకు తెలియదు ప్రకృతి ఏం చెప్తోందో. ఘోషిస్తూ ఉంటుంది ప్రకృతి, ఫలానా పని చేయొద్దు అని చేసేస్తాం. ప్రకృతి ఏం చేయాలి ఎలా చెప్తుంది, మీరు ఆ క్షణంలో మీరే ఆలోచించకుండా ఉంటే ప్రకృతి చెప్పేది మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు మీకు. దానికి మౌనం అంటున్నాను నేను. మౌనంగా ఉండటం అంటే చుట్టూరా ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ప్రకృతి మీ ద్వారా ఏ విధమైనటువంటి శక్తిని ప్రపంచంలోకి బయట పంపించదలుచుకుందో తెలియాలి. ఎలా తెలుస్తుంది మాస్టర్? 18 ఏళ్ల బట్టి నేను ఈ విషయాన్ని చర్చిస్తున్నాను. ఇవాళ కూడా మనుషులు నన్ను ఏమడుగుతారంటే అయితే నన్ను ఏం చేయమంటే మాస్టర్, నాకే చాలా జాలేస్తుంది, నా మీద నేను ఎంత బాగా చెప్పాను కదా 18 ఏళ్ల బట్టి నేను చెప్తా ఉంటే, మళ్ళా అదే ప్రశ్న. కారణం ఏంటో తెలుసా? నేను చెప్పింది మీరు వినరు, మీకు కావాల్సింది వింటారు, అంతకంటే ఇంకేం కారణం కాదు. డైరెక్ట్ గా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒకే విషయం చెప్పాడు, ఒకే విషయం చెప్పాడు 700 శ్లోకాలలో. అంటే 700 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పలేదు, కానీ మెజారిటీ ఒక శ్లోకాలు శ్రీకృష్ణుడే కదా. రెండో విషయం మాట్లాడలేదు శ్రీకృష్ణుడు అసలు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము, ఎంత ధైర్యం చేసేటటువంటి వాగ్దానము. ఒక జగద్గురువు మీకు డైరెక్ట్ గా బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు, అసలు మీరు ఏ ధర్మాన్ని పాటించకండి అయ్యా. సర్వధర్మాన్ పరిత్యజ్య, అయితే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాను కదా, చేసేవచ్చా మా ఇష్టం వచ్చినట్టు అంటే నువ్వేం చేసావు? మీ ఇష్టం పెట్టావు అక్కడ, దాన్ని వదిలేమన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే నువ్వు శరణ కోరు. అర్థం చేసుకోండి, ఇది శ్లోకాన్ని మీరు మీ జీవితాలలో పెట్టేయగలిగితే ఇంకా మీకు ఏ విధమైనటువంటి బాధ ఈ క్షణం నుంచి ఉండదు, గ్యారంటీ. అది అసలు ఉండదు మీకేం బాధలు. బాధలు ఉండవు అంటే మీరేమనుకుంటారు? రాజమహల్లోకి వెళ్ళిపోతావా? మీకు తెలియదేమో, రాజమహల్లో బాధలు ఎక్కువ. వాళ్ళు ఇష్టం వచ్చిన తిండి తినలేరు. రామ్లాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీకి వచ్చాడు ఛాన్సలర్ గా. వెనక అతను ఏడీసీలు ఉన్నారు, ముందు ఏడీసీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన కనుక్కుని ఏదో పండు తినపోయాడు. వెనక అతను నుంచి వచ్చి చేపెట్టా అని చేపెట్ట ఆపింది. తినటానికి వీల్లేదు సార్, మీ క్యాలరీస్ అయిపోయే వాటికి తెలుసు కదా క్యాలరీస్ అంటే ఏంటో. ఇంకా మీరు తినటానికి వీల్లేదు సార్, పాపం గవర్నర్ మనం ఎంత హాయిగా తినేయొచ్చు. అంతేత మీ అవగాహన లోపం అది. అసలు డబ్బు బాగా ఉంటే నిద్రపోవచ్చని అందమైనటువంటి భవంతిలో డబ్బు మాలు ఉంటూ ఉండేవాడు. వాడికి ఎదుర్కొండ ఒక పూరి గుడిసి ఉండేది, అది ఎప్పుడు సహజమే కదా. ఆ పూరి గుడిసి ఉంటేనే భవంతికి అందం. చాలా మంది తెలియదు పూరి గుడిసెలు తీసేయండి అంటారు. నల్లగీత ఉంటేనే తెల్లగీతగా అందం. రోజు రాత్రిళ్ళు ఆయన అలా పయనించి నిద్రపట్టగా 3వ అంతస్తు కిటికీలను చూస్తే ఇరుగురు పడుతూ నిద్రపోతూ ఉండేవాడు. మరోసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూశాడు వాడు. ఈర్ష నాని నిద్రపట్టగా చేస్తూ ఉంటే వాడు అంత ఆనందంగా పడుకుంటాడా? ఏం చేయాలి? పెద్ద ప్రాబ్లం. సరే సెక్రటరీని పిలిచాడు, వీళ్ళని పిలిచాడు, ఎవరికి ఇచ్చిన సలహాలు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించాడు కూడా. వాడు అలా గురిపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. వీడికి కుళ్ళు వస్తూనే ఉంది ప్రతిరోజు రాత్రి. చివరికి అతని భార్య సలహా ఇచ్చింది. సాధారణంగా భార్యలు మాత్రం చివరిలో వింటాం, అంత చేతులు కాలేక ముందే వింటే బాగుంటుంది. ఇంచేత ఏం చెప్పింది సలహా? 100 రూపాయల నోటు అతనికి ఇచ్చేయండి అంది. సాయంత్రం 6 గంటలకు పిలిచాడు, 100 రూపాయల నోటు అతనికి ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకుని ఆయన ఉన్నాడు. చాలా ఆనందంతో వెళ్ళి ఆ గూట్లో పెట్టుకున్నాడు 100 రూపాయల నోటు. పూరి గుడిసె గుర్తుంచుకోండి, తలుపులు లేవు, ఏమీ లేవు, 100 రూపాయల నోటు. పాపం మొదటిసారి వాడి జీవితంలో పెట్టుకున్నాడు. ఓ ఫోటో కింద పెట్టాడు. నిద్రలేదు, 100 రూపాయల నోటు ఏమవుతుందో. ఆ రోజు వీడు హైగా నిద్రపోయాడు. అర్థమవుతోంది కదా? మీరు అనుకుంటారు అదేదో ఉంటే మీకు సుఖం, అందులో మీకు సుఖం లేదు. ఎస్ఎస్ఐ క్లాసులకి నేను వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు వాళ్ళు నాకు. ఆ ఉదాహరణ మీరు మీ మనసులో పెట్టుకోండి. అది కొత్తగా పెళ్ళయింది దంపతులకి, మీకు ఆనందంగా ఉన్నారా? పిల్లలు లేరండి. పిల్లలు పుడితే ఆనందం వస్తుంది. సరే పిల్లవాడు పుట్టాడు, ఏంటన్నాడు ఎప్పుడు రోగం వాడికి, ఆ జీవితం అంటాడు, తుమ్ములు అంటాడు, గలుగులు అంటాడు, డాక్టర్ చుట్టూ తిరగలేదు. సరే పెరిగి పెద్దవాడాడు, చదువుకోదండి వాడు, 10th క్లాస్ పాస్ అవుతే అతి కష్టం మీద మేము దేవుడికి కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నాం. పాస్ అయ్యాడు కదా 10th క్లాస్. వీడు ఓపిక మెచ్చుకోవాలి. అలా వాళ్ళ వెంట పడి ఏదైనా ఎప్పుడైనా మీరు ఆనందంగా ఉన్నారు అని అడిగాడు ఎంట్రన్స్. రెడీ చేస్తున్నాం ఇంటర్మీడియట్ లో. మీకేం తెలుసు, ముజీరి గారు ఉన్నారు అక్కడ, ఫలానా వాళ్ళు ఉన్నారు, ఫలానా ప్రసాద్ గారు ఉన్నారు, అసలు కొత్తగా రెసిడెన్షియల్ కాలేజీ పెట్టారట, అందులో చేర్పిస్తున్నాను నేను, రాత్రి పగలు తిరుగుతున్నాను. ముందు వాడే రానివ్వండి, ర్యాంక్ ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ వచ్చాక సీటు కావాలి కావాల్సిన బ్రాంచ్ లో. వారికి ఇంకా ఎప్పుడూ ఆనందం లేదు, ఎందుకు లేదు ఆనందం? ఆనందాన్ని మీరు బాహ్య జగత్తుతో ముడేసుకుంటున్నారు. ఇది జరిగితే మీకు ఆనందం వస్తుంది అని, అది జరిగాక మీకు ఆనందం రావటం లే. కాబట్టి ఎగ్జాంపుల్ మీరు ఇష్టం వచ్చినట్టు మల్టిప్లై చేసుకోండి, దానికి ఏముంది? బాహ్య జగత్తులో ఆనందం లేదు, మర్చిపోండి, దాన్ని వదిలేయండి. అది నేను చెప్పేది ఇన్ని రకాలుగా చెప్పినా వినకపోతే శ్రీకృష్ణుడు ఇరిటేట్ అవుతాడు అర్జునుడి మీద. అశోచానంద శోచస్తే ప్రజ్ఞావాదాంశ భాషసే, భలే కబులు చెప్పేవాడు 84 ఏళ్ళు అర్జునుడికి. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడికి 120 సంవత్సరాలు, బాలకుమారులు ఇద్దరు. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్తాడు వేదాంతం అంతా, ఇదైపోతుంది అదైపోతుంది, మహాభారత యుద్ధం జరిగితే కులక్షయం అయిపోతుంది, వర్ణశంకర అయిపోతుంది, వీళ్ళైపోతారు వాళ్ళైపోతారు, అంత మహాపాపం, అహోగత మహాపాపం, ఇంత పాపం నేను ఎలా చేస్తానంటే శ్రీకృష్ణుడు తెలియదు పాపం ఏదో పుణ్యం ఏదో, ఎలా చేయమంటాను నన్ను, మా తాత మీద బాణాలు వేస్తానా, ఈ మిత్రుడు కూడా నాకు అక్కర్లే, తెలియకుండా వచ్చాడు యుద్ధానికి, యుద్ధానికి ముందు తెలియదు వాళ్ళ తాతతో యుద్ధం చేయాల్సి వస్తుంది, మన్ని మనం అలా మోసం చేసుకుంటాం. అందుకంటే అక్కడ మీరు భగవద్గీత చదవకండి, మీరు అలా మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని. మా పిల్లవాడి ఆరోగ్యం ముఖ్యం, మా పిల్ల కూతురు పెళ్లి ముఖ్యం, పిల్లలు పుట్టడం ముఖ్యం, మాకు ఉద్యోగాలు రావటం ముఖ్యం. అశోచానంద శోచస్తే ప్రజ్ఞావాదాంశ భాషసే, దేని గురించి అయితే మీరు బాధపడకూడదు. దాని గురించి బాధపడదు మేము పండితులు అనుకుని కబుర్లు చెప్తాం. ఎందుకయ్యా కబుర్లు? మీరు భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోగలిగితే, మీరు సంస్కారవంతులు అవుతే, ఇక్కడ మళ్ళా నాకు భలే ఆనందం ఇస్తుంది. సంస్కారవంతులను చూస్తే సంస్కారం లేదనిస్తాం కనుక్కొని, సంస్కారవంతులు బుద్ధివంతులు అంటే ఎవరు? బుద్ధున్న వాళ్ళ, బుద్ధి లేని వాళ్ళ? బుద్ధున్న వాళ్లే కదా. మరి సంస్కారవంతులు అంటే ఎవరు? ఏంటా సంస్కారాలు? ఎవరు సంస్కారవంతులంటే? దోమం చంపాడు, ఇక్కడేం దోమం లేదులేండి. నువ్వేం భగవంతుడు భక్తుడయ్యా దోమం చంపుతావు? అది సంస్కారమా? అహింస ఏంటి సంస్కారం? భారతీయ సంస్కృతి, భారతీయులైనటువంటి మనం సంస్కారాల గురించి మాట్లాడతాం. ఎప్పుడు మనం సంస్కారవంతులు అనిపించుకుంటాం? నాకు మా స్టూడెంట్స్ గుర్తొస్తున్నారు, స్టూడెంట్స్ నాకు ఇచ్చినటువంటి పేరు, ఏమిచ్చారో పేరు చెప్పాను కదా, నేనే జవాబు చెప్పుకోవాలి. ప్రశ్న ఆయనే వేసుకుంటారు, జవాబు ఆయనే చెప్పుకుంటారని మా స్టూడెంట్స్ నాకు ఇచ్చిన బిరుదు, అది కరెక్ట్ అనిపిస్తారు నాకు ఇక్కడ కూడా. షోడశ సంస్కారాలు అసలు ఉన్నాయి 48. భాగవత పురాణంలో, మిగతా పురాణాలలో 48 సంస్కారాల గురించి చెప్తారు. ఆ 48 సంస్కారాలు ఉన్నవాడు సంస్కారవంతుడు. చివరికి మనం ఏ స్థితికి ఎదిగిపోయామంటే 16 సంస్కారాలైనా ఉంటే బాగుంది. హిందూ ధర్మం గురించి చాలా ఎక్కువ ఆలోచించేటటువంటి కొంతమంది వ్యక్తులు ఒకసారి నా దగ్గరికి వచ్చారు కాలేజీకి. మాస్టర్, హిందూ ధర్మం నాశనం అయిపోతుందన్నాడు. అది ఎలా నాశనం అవుతుందో నాకు తెలియదు.